ఈ నూతన నిజామాబాద్ టీచర్ల సహవాసానికి ఎస్ఎఫ్జే 160 సహవాసాల పక్షంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం అందరం కూడా శాస్త్రన ప్రార్థన ప్రవహిస్తున్న సమాధానం. అందరికీ ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళటం గొప్ప అనుభూతి అయితే, దేవుడు మనల్ని మందిరాన్ని మన మధ్యకి తీసుకొచ్చాడు, అనుదిన ఆరాధనలోకి తీసుకొచ్చాడు. ఆదివారం భక్తి నుంచి అనుదిన భక్తిలోకి మనం వచ్చాం. ఒకటే ఈ సంవత్సరం ప్రార్థన చేస్తూ అందరం ప్రార్థన చేస్తున్నాం, 52 ఆదివారాల్లో 52 సంఘాలను కట్టాలనుకున్నాం. ఆశ్చర్యకరంగా 10 నెలలకే 52 సంఘాలను ఇచ్చాడు. ఆశ్చర్యకరంగా ప్రభు మరి 57వ సహవాసంగా ఈరోజు నిజామాబాద్ టీచర్ల సహవాసాన్ని ప్రభు మనకిచ్చారు. మధ్యాహ్నం అల్లూరు సీతారామరాజు జిల్లా స్త్రీల సహవాసాన్ని కూడా మనం ప్రారంభించుకున్నాం. ఈ రోజు 2 సంఘాలను ప్రారంభిస్తున్నాం. అంతేనా, ప్రభుని స్తుతించాలి. ఆయన కార్యాలు, మన ఊహకు అందని కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ప్రభుకే మహిమ. కొన్ని మాటలు, ఈ సహవాసం మేలు కొరకు మనందరం కూడా వాక్య తలంపుల చేత నింపబడి ఈ సహవాసం బలపడినట్లుగా స్థిరపడినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. దేవుని వాక్యం వదుకొద్దాం. కొన్ని మాటలు లేఖనాలు నుంచి ధ్యానం చేసుకుని తర్వాత వీరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి కొన్ని వాక్యాలు నేను మీ గమనాన్ని తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. లూకాసు వార్త రెగ్యులర్ గా మనం కాన్ఫరెన్స్ 9:30 క్లోజ్ చేసుకుంటాం. ఈరోజు అందరూ ప్రార్థన చేస్తారు కాబట్టి కొంచెం 10 నిమిషాలు లేట్ అవుతుంది. నిజామాబాద్ టీచర్ల సహవాస సభ్యులు కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. రేపటి నుంచి మీ టైం మీ చేతిలో ఉంటుంది. ఈ ఒక్కరోజు అన్ని సహవాసాలు కలిసి ప్రార్థన చేస్తారు. ఇదొక ప్రారంభం కాబట్టి కొంచెం సెలబ్రేషన్ గా ఓట్ ఆఫ్ టైమ్స్ అన్ని ఉంటాయి, గమనించండి. లూకాసు వార్త 5వ అధ్యాయం ప్రారంభ వచనాల నుంచి కొన్ని వాక్య భాగాలు మనం చదవాలి. బైబిల్ గ్రంథాలు చూద్దాం. యేసుక్రీస్తు ప్రభు పరిచర్య. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెత్తు సరస్సు తీరము నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణులలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తర్వాత నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోన్తో చెప్పగా సీమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడుతుంది కాని మాకేమీ దొరకలేదు, ఆయనను నీ మాట చెప్పిన వలలు వేతునని ఆయనతో చెప్పాను. వరలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిది, అందుచేత వారు వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు మునుగునట్లు నింపిరి. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఎదుట సాగిలిపడి ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్మునని చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జబదయ్య కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టువాడవే ముందు అని సీమోనుతో చెప్పాను. వారు దోణులను ధరికి చేర్చి సమస్తం విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. ప్రియులరా, ఈ వాక్యాన్ని మనం ఏమంటామంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు 12 మందిలో పేతురు అగ్రగణ్యుడు, పెద్దోడు. పేతురు యేసుక్రీస్తు ప్రభు, అందుకే మనం సంఘానికి మూలంగా మాట్లాడతాం. అపోస్తుల్లో పెద్దవాడిగా మాట్లాడతాం. అలాంటి పేతురు ఎలాగ ఆకర్షించబడ్డాడు, ఎలాగ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు ఎలాగ పేతురికి తను తాను బయలుపరుచుకున్నాడు, దీని ఏమంటారంటే ద ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ ఆఫ్ జీసస్ విత్ పీటర్. యేసుక్రీస్తు ప్రభు పేతురుని సంధించిన సన్నివేశం అంటాం. యేసుక్రీస్తు ప్రభు పేతురుని సంధించిన సన్నివేశం. ఏసెవరో పేతురుకి అర్థమవడానికి యేసు పేతురున్న స్థలానికి వెళ్ళాడు. అది నేను చెప్పాలనుకుంటున్న పాయింట్. పేతురున్న స్థలానికి యేసుక్రీస్తు ప్రభు వెళ్లేసరికి పేతురు నిజంగా హార్డ్ వర్కర్ కష్టపడే స్వభావం ఉంది. ఒక మాట పేతురు అన్నాడు, ఐదవ అధ్యాయం ఐదవ వచనం. సీమోన్ అంటాడు పేతురు, ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడుతుమి, రాత్రిపూట సముద్రం మీదకి వేటకు వెళ్ళటం అన్నది నిజంగా భయానకంగా ఉంటుంది. చలి అలాగే ఉంటుంది, సడన్ గా వాతావరణం మారిపోతుంది, తుఫాన్లు వస్తాయి, పెనుగాలు వస్తుంది, విషసర్పాలు ఉంటాయి. చాలా రిస్క్తో కూడుకున్న జీవితం ఈ పల్లెకారుల జీవితం, ఫిషర్మెన్ కమ్యూనిటీ జీవితం. పేతురు కష్టజీవి, కష్టపడుతున్నాడు, రాత్రి అంతా కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పేతురు దగ్గరికి వెళ్ళాడు. పేతురు దగ్గరికి వెళ్తే తెల్లారిపోయింది, అలసిపోయాడు, వల బాగు చేసుకుంటున్నాడు, సర్దుకుంటున్నాడు, వల ఖాళీగా ఉంది, దోణి ఖాళీగా ఉంది, చాలా నిరాశతో ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వచ్చిన జనమంతటికీ ముందు బోధ చేశాడు, పేతురుకు మాత్రం ఏమి బోధ చేయలేదు. మేబీ పక్కన వింటే వినుండొచ్చుగాక. కానీ జనసమూహం ఆయన దగ్గరకు వచ్చారు, ఆయన జనసమూహంతో బోధించాడు. జనసమూహం వెళ్ళిపోయారు, యేసుక్రీస్తు ప్రభు ఆగిపోయాడు. ఇప్పుడు పేతురు దగ్గరకు వచ్చాడు, ఆయన పేతురు దగ్గరకు వచ్చాడు. పేతురు దగ్గరకు వచ్చి పేతురుని ఏమంటున్నాడంటే, పేతురు నువ్వు దోణి లోపలికి తీసుకెళ్ళు అంటున్నాడు. పేతురు నువ్వు నాలుగో వచనం, ఆయన బోధించడం చాలించిన తర్వాత నీవు దోణిని లోతుకు నడిపించి చేపలు పట్టుటకు నీ వల్లు వేయడం సింహంతో చెప్పగా నాకు బలే విచిత్రం అనిపిస్తుంది సన్నివేశం. పరలోకం నుంచి భూలోకానికి పని పట్టుకుని యేసుక్రీస్తు ప్రభు వచ్చింది పేతురుతో చేపలు పట్టించడానిక కాదు. కానీ చేపలు పట్టిస్తున్నాడు. దేవదూత మీరు చదివిన వాక్యభావం ఉంది కదా, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనంలో దేవదూత మాట్లాడతాడు. మొదటి అధ్యాయము 21వ వచనం, 21వ వచనం స్వప్నం మందు యోసేపుతో మాట్లాడుతున్న దూత మాటలు. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును, గనుక యేసు అని పేరు పెట్టుదువనను. యేసయ్య రక్షకుడు, పాపుల రక్షకుడు. అలాంటి రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు పేతురు దగ్గరికి వచ్చి చేపలు ఎలా పట్టాలో నేర్పిస్తున్నాడు. పేతురుకు కూడా కావలసింది ఏంటంటే, అయ్యా నువ్వు చెప్పే బోధలు, ఈ మర్మాలు, పరలోకము, నరకము అవన్నీ పక్కన పెట్టు, ముందు నా దోణి ఖాళీగా ఉంది, నా వలలు ఖాళీగా ఉన్నాయి, నా కడుపు ఖాళీగా ఉంది, నాకు చాలా బాధలు ఉన్నాయి, నేను చాలా కష్టపడుతున్నాను. అది పేతురు మాట. యేసుక్రీస్తు ప్రభు పేతురుకి ఏమీ బోధించట్లేదు. నీకేం కావాలి? చేపలు కావాలి కదా, నడు, నేను పట్టిస్తాను చేపలు అని యేసుక్రీస్తు ప్రభు అతను వద్దు ప్రభువా, ఇప్పుడు చేపలు దొరకవు అని చెప్పినా సరే నువ్వు లోపల నడు అని చెప్పి తీసుకుని వెళ్తున్నాడు, వలయమన్నాడు. పేతురు నమ్మాడు, వలేశాడు. సన్నివేశం మనకు తెలుసు, ఆశ్చర్యం విస్తారమైన చేపలు రాసి దొరికింది. ఎంత విస్తారమైన చేపలు రాసి అంటే లాగడానికి వాళ్ళకి శక్తి సరిపోవట్లేదు. పక్క దోణి వాళ్ళకి సైగలు చేశారు సహాయం చేయమని, వాళ్ళు వచ్చారు. మొత్తం అందరు కలిసి ఆ వల పైకి లాగారు. రెండు దోణిలు మునిగిపోయాయి. అంత విస్తారమైన చేపలు దొరికాయి. 7వ వచనం, వారు వేరొక లూకా 5:7 వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవన్నని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి రెండు దోణిలు మునుగునట్లుగా నింపిరి. అద్భుతం. యేసుక్రీస్తు ప్రభు రాత్రంతా ప్రయాసపడితే ఏమీ దొరకలే నిస్సహాయ స్థితిలో ఉన్న సీమోను పేతురు దగ్గరికొచ్చి ఆ దుఃఖాన్ని తీసేయడానికి, లేదా పేతురుకు తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి, పేతురికి ఇష్టం లేకపోయినా బలవంతం చేసి చేపలు పట్టడానికి తీసుకుని వెళ్ళి ఒకటి కాదు రెండు దోణులు మునిగిపోయేటట్లుగా చేపలు పట్టించాడు. అంతవరకు చాలా బాగుంటుంది. అయితే 8వ వచనం మాత్రం మనం కొంచెం ఆలోచింప చేయాలి. 8వ వచనం మీద మనసు పెడదాం. 8వ వచనం మీద మనసు పెడదాం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాలి ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముని చెప్పాను. అది ఏడ్చే సందర్భమా? ఎగిరి గంతు చేసే సందర్భం కదా. అద్భుతం కదా, ఆశ్చర్యకార్యం కదా. ఈ ఆశ్చర్యకార్యాన్ని చూసి హురేక అని గట్టిగా కేక వేసి యేసుక్రీస్తు ప్రభువుని ముద్దు పెట్టుకొని వెంటనే మార్కెట్కి వెళ్ళి చేపలు అమ్మేసి సంతోషంగా భార్య పిల్లలతో సంతోషించడానికి వెళ్ళిపోవాలి. యేసుక్రీస్తు ప్రభువుకి థ్యాంక్స్ చెప్పడము, లేకపోతే మన పరిభాషలో మాట్లాడితే దశంభాగం కానుక ఇచ్చేసి వెళ్ళిపోవాలి. పేతురు నవ్వటం లేదు, గంతులేయటం లేదు, సంతోషం లేదు, గొప్ప దుఃఖంతో ఉన్నాడు. బోర్లు పడ్డాడు, సాగిలి పడ్డాడు, దండం పెడుతున్నాడు. అయ్యా నువ్వు నా దగ్గర నుంచి నన్ను విడిచి వెళ్ళిపోండి, నేను పాపాత్మ. యేసుక్రీస్తు ప్రభు నువ్వు పాపాత్మని ఏమైనా చెప్పాడా? చెప్పలేదు. అయినా ఎందుకు పేతురికి ఇలాంటి గ్రహింపు వచ్చిందంటే, అందుకే మత్తయి సువార్త 1:21 ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు గనుక యేసు. యేసుక్రీస్తు ప్రభు పాపుల రక్షకుడు. యేసు అంటే పాపుల రక్షకుడు, అది బైబిల్ పెట్టిన పేరు. పేతురుకి తాను పాపిని అన్నది ఎప్పుడు అర్థమైందంటే దేవుని శక్తిని చూసినప్పుడు. అందుకే పేతురు ఏం పాపం చేస్తుంటాడు? పేతురు ఏం పాపం చేస్తుంటాడు? నేను పాపిని అన్నాడు కదా. ఈ కాంటెక్స్ట్ లో లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురు చేసే పాపం ఏంటంటే, దేవుడి మీద ఆధారపడకుండా తన మీద తాను ఆధారపడటం. దేవుడి మీద ఆధారపడకుండా తన మీద తాను ఆధారపడటం. లోకంలో ఒక సామెత ఉంది, గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటే ఎట్లా? అర్థం ఏంటంటే లోకం చెప్పే మాట, దేవుడి మీద పూర్తిగా ఆధారపడడం కాదు, నీ పని నువ్వు చెయ్యి, దేవుడి పని దేవుడు చేస్తాడు. కానీ ఈ సన్నివేశం ఏం చెప్తుందంటే, పేతురు తన పని తాను చేశాడు, తను ఏమి దొరకలేదు, ఖాళీ వలలు, ఖాళీ దోణి, ఖాళీ కడుపు. యేసుక్రీస్తు ప్రభు మాట విన్నాడు, మొత్తం మారిపోయింది స్టోరీ. పిల్లరా, బైబిల్ దేవుడు నీ పని నువ్వు చేసుకో, ఏమైనా కష్టం వస్తే అవసరం వస్తే నా దగ్గరికి రా అనేవాడు కాదు, అందుకే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం ఏమంటుందంటే, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం అంటే ఏంటి డెఫినేషన్ నాకు రాయబడ్డ మాట, దేవుడు ఉన్నాడని నమ్మాలి, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి. మనము ఈ కాన్ఫరెన్స్ ప్రారంభించుకుంది అన్ని పనులు మనం చేసుకుంటూ, ఏమైనా జబ్బులు వస్తే ప్రార్థన చేసుకుందాం, ఏమైనా కష్టాలు వస్తే ప్రార్థన చేసుకుందాం, అప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుందాము అన్న స్పృహతో కాదు ఇది ప్రారంభించేది. ఆయన మన జీవితానికి సెంటర్ పాయింట్ లో ఉండాలి, ఆయన మన గుండెల్లో ఉండాలి, మనం ఆయనతో ఉండాలి. ఆయనకు దూరంగా ఉండి మనం ఏమీ చేయలేము. రాత్రంతా ప్రయాసపడ్డా ఏమీ దొరకలేదు, రాత్రంతా ప్రయాసపడ్డా ఏమీ దొరకలేదు. యేసుక్రీస్తు ప్రభు పేతురికే కాదు మనందరికి ఒక పిలుపు ఇచ్చాడు. ఎక్కడిచ్చాడు పిలుపు? మత్తయి సువార్త 11:28. మత్తయి సువార్త 11:28. తెలిసిన మాట, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా వద్దకి రండి. పేదరు అక్కడే కాదు అందరిది అదే బడి, కష్టే ఫలి, కష్టపడితేనే ఫలితం, రెక్కాడితేనే డొక్కాడేది. కష్టపడు అని అందరూ చెప్తున్నారు, అందరూ కష్టపడి చెప్తున్నారు, మనం కూడా కష్టపడుతున్నాం. మరి దేవుడికి ఏంటి మనకు అవసరం? నీకేమైనా మరి ఈ కష్టాలు ఎక్కువైపోతే అప్పుడు ఏమైనా దేవుడిని అడిగితే సహాయం చేస్తే చేస్తాడు కాబోలు. నిజంగా చాలా పెద్ద మోసపోతున్నామండి, నిజంగా మనం మోసపోతున్నాం. దేవుని శక్తి ఏంటో అర్థం కాక, ఆయన సామర్థ్యం ఏంటో అర్థం కాక, ఆయన బాహుబలం ఏంటో అర్థం కాక, యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాటలు మాకు అర్థం అవ్వాలి. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మొదటి ప్రసంగం, ద సార్మన్ ఆన్ ది మౌంటైన్, కొండ మీద ప్రసంగం కదా ప్రారంభించాడు. కొండ మీద ప్రసంగం ప్రారంభించి 6వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమంటాడంటే, 6వ అధ్యాయం మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు మాట్లాడుతున్న మాటలు మనకు అర్థం అవ్వాలి. 25, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేనను చింతింపకుడి. ఎందుకే మనం చదివే చదువులు దేనికోసం? ఏమి తినాలి, రేపు వీడు చదువుకొని ఉద్యోగస్తుడవుతే డబ్బులు సంపాదిస్తే కూర్చొని తింటాడు. దేనికోసం 3.5 సంవత్సరాలకి మనం ప్రీకేజీలో యూకేజీలో ఎల్కేజీలో వేస్తున్నామంటే ఏమి తిందుము అన్న చింత ఏమి కాదా? ఏమి తిందుమో, చదువులు ఉద్యోగాలు వ్యాపారాలు ఉదయం లేచినప్పటి నుంచి మన పరుగంతా దానికోసమే, పొట్ట పోషించుకోవడం కోసమే. ఆయన అంటాడు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేయను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గూర్చేయను చింతింపుకుడి అన్నాడు. మరి ఎట్లాగా? 26, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. పక్షులకు దేవుడు తండ్రి కాదు, నీకు దేవుడు తండ్రి. నీ తండ్రి పక్షులన్నిటిని పోషిస్తున్నాడు, నీ తండ్రి అడవి జంతువులన్నిటిని పోషిస్తున్నాడు, నీ తండ్రి సముద్రపు జీవులన్నిటిని పోషిస్తున్నాడు, నీ తండ్రి సర్వ సమృద్ధి కలిగిన వాడు. ఆయన అన్నిటిని పోషిస్తున్నాడు. మరి నువ్వెందుకు ఇట్లా కష్టపడుతున్నావు? పేతురు ఎందుకు సముద్రం మీద రాత్రంతా కష్టపడుతున్నాడు? మత్తయి 11:28 ప్రకారంగా సమస్త జనులు ప్రయాసపడుతున్నారట. ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త జనులారా. దీనికి ఒక మాట అంటాడండి ఆయన, మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 31:6-31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్య జనులు వీటన్నిటి విషయమే విచారింతురు. అన్య జనులు అన్న మాట దగ్గర బైబిల్ అంటుంది దేవుడు లేనివారు, ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం ప్రకారంగా దేవుడు లేనివారు అన్య జనులు. వాళ్ళకి దేవుడు ఉంటే ఉండొచ్చు గాక, వాళ్ళ దేవుడు దేవుడు కాదు, వాళ్ళ దేవుడు దేవుడు కాదు. అనాథలు, తండ్రి లేని పిల్లలు, అమ్మా బాబు లేని వాళ్ళు, దిక్కు ముక్కు లేని వాళ్ళు, రోడ్డు మీద ఎట్లా ఉంటారో చింపురు జుట్టుతో, చిరిగిపోయిన బట్టలతో, మురికిగా రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు, చెత్త కాగితే ఏరుకుంటూ. ఎవర్రా బాబు మీరంటే అమ్మా నాన్న లేరు, అనాథలు. అదే పదాలు వాడుతున్నాడు. ఎవరు చింతించాలి? అమ్మా బాబు లేని వాళ్ళు చింతించాలి, తండ్రి లేని వాళ్ళు చింతించాలి, తల్లి లేని వాళ్ళు చింతించాలి. యేసుక్రీస్తు ప్రభు వాలంటరీగా వాడుతున్న పదం ఏంటంటే గాడ్ యువర్ ఫాదర్, దేవుడు నీ తండ్రి, నీ తండ్రి పరలోకపు నీ తండ్రి, ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు ఆయన నీ తండ్రి, ఆయన నీ తండ్రి. ఎందుకు ఈ మాట బలంగా బోధిస్తున్నాడంటే ఆయన తండ్రి అనుకోవట్లేదు, ఆయన తండ్రి అనుకోవట్లేదు. ప్రసంగి ఒక మాట మాట్లాడతాడు, ప్రసంగి గ్రంథానికి వెళ్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, సూర్యుని క్రింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి. నరులు సూర్యుని కింద ఏం చేస్తున్నారట? ఓ అగచాట్లు, పాటలు పడుతున్నారట, పాటలు పడుతున్నారట. సూర్యుని కింద నరులు పడుచున్న పాటు అంతటి వలన ఎన్ని కష్టాలు, ఎంత కష్టపడుతున్నారో, ఎంత ప్రయాసపడుతున్నారో. అయితే అంటాడు ఏంటి ప్రయోజనం, ఏంటి లాభం, ఏమీ లాభం లేదా? 4వ వచనం అంటాడు తరము వెంబడి తరము గతించిపోతుంది, భూమి ఎల్లప్పుడూ నిలుస్తుంది, భూమి ఒక్కటి నిలుస్తుంది. అదే పుడుతున్నారు, 3.5 సంవత్సరాలకి పలకా బలకం పట్టుకుని పరిగెడుతున్నారు, 21 సంవత్సరానికి 25 సంవత్సరాలకి డిగ్రీ పట్ట చేతికి వస్తుంది. ఇక ఎవడు ఉద్యోగం ఇస్తాడా అని చెప్పి నానా పురాకులు పడుతూ ఉద్యోగాల కోసం తిరుగుతున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ ఉద్యోగం, అడి చీ అన్న, చా అన్న, పో అన్న, తూ అన్న పడమే. రోజు ఉదయాన్నే పంక్చువల్ చెప్పిన టయానికి ఒళ్ళు దగ్గర పెట్టుకొని తోక ముడుచుకొని కొమ్ములన్నీ ఎరగొట్టుకొని ఎలా చెప్తే అలా ఎస్ సార్, ఎస్ సార్, బానిస ఊడిగా కుక్కక మెల్లో ట్యాగ్ వేసినట్టు ఒక ఐడి కార్డు. ఎవడరా నువ్వు అంటే నేను ఫలానా కంపెనీకి అమ్ముడైపోయాను, ఆ కంపెనీలో పనోడిని, ఎంప్లాయ్. ఎంత బాగుంటుందో, ఏం చేస్తావు ఎంప్లాయ్ అంటే ఊడిగా ఊడిగా. సరే రే పరిస్థితి ఏంటి, ఏముంది? బాగుంటే వాడుకుంటారు, మధ్యలో కాలేజీ పక్షవాతం వచ్చిందనుకో అంతే పక్కకు పోవడమే, గుండెపోటు వచ్చిందా జీరో. అన్ని బాగున్నా సరే కొంచెం 60 సంవత్సరాలు వచ్చాయా, మరి మర్యాదగా బయటకు పోతారా, గెంటేమంటారా? దాన్నే రిటైర్మెంట్ ఫంక్షన్ అంటారు. రేపు మన పరిస్థితి ఏంది, రేపు మన పరిస్థితి ఏంది, ప్రయాసపడుతున్నారు, భారం మోసుకుంటున్నారు, పరిష్కారం కోసం పరిగెడుతున్నారంటే లేదు, పరిష్కారం గురి గమ్యం లేని పరుగు పందు, జీవితానికి పరిష్కారం చూపించేవి కావు మన చదువులు, జీవితానికి పరిష్కారం చూపించేవి కావు మన ఉద్యోగాలు, డబ్బు జీవితానికి పరిష్కారం చూపించలేదు. మరి ఏంటి, ఏం చేద్దాం? యేసుక్రీస్తు ప్రభు చూశాడు చూశాడు చూశాడు, అబ్బాయి నీకు బుర్ర పని చేయట్లేదు అని చెప్పి ఇక భూమి మీదకి వచ్చాడు. బాబు ప్రయాసపడుతున్నావు, పరిగెడుతున్నావు, నడ్డుంగిపోతుంది, మోకాళ్ళు అరిగిపోతున్నాయి, కానీ పరిష్కారం లేదు కదా, కమ్ టు మీ, నా దగ్గరికి రా, చెప్తా పరిష్కారం అంటున్నాడు. నా దగ్గరికి రా, నా దగ్గరికి రా. 90వ కీర్తనలో మోషే భక్తుడికి క్లారిటీ వచ్చింది. ఎంత బాగా మాట్లాడతాడు. 90వ కీర్తన 10వ వచనం 90వ కీర్తన 10వ వచనం మా ఆయుష్కాలం 70 సంవత్సరాలు. అబ్బో, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఆహా, అయితే అయినను వాటి వైభవం ఆయాసమే, దుఃఖమే. 70-80 సంవత్సరాల్లో ఏం పొడిచావురా అంటే ఏం పడలా, అలిసిపోయింది, రెక్కలు ముక్కలైపోయాయి, నడ్డొంగిపోయింది, కళ్ళద్దాలు వచ్చాయి, చెవులు పనిచేయట్లా, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, అన్ని జబ్బులే, పైకి మేకప్ అంటే. ఆయాసమే, దుఃఖమే. త్వరగా గతించిపోతుంది, నేను ఎగిరిపోతాం. ఎక్కడైపోవాలి, ఎంత బతుకు బతికి, చచ్చిపోతే ఏంటి ఉపయోగం? అర్థం పర్థం లేకపోతే చచ్చిపోతే ఏంటి ఉపయోగం? అందుకోసం 3వ వచనంలో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు పిలుస్తున్నాడు, నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నాడు. రా నా దగ్గరికి, నా దగ్గరికి రా. పిల్లరా, ఈ సహవాసాల యొక్క ఉద్దేశం, ఈ కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇట్లాగే ఉద్యోగాలు చేసుకుంటూ మాకు ప్రమోషన్ రాలేదండి ప్రార్థన చేయండి అని చెప్తే ప్రార్థన చేయడానికి కాదు, ఇలాగే పిల్లల్ని చదివించుకుంటూ పిల్లడికి ఎగ్జామ్స్ ఉన్నాయండి ప్రార్థన చేయండి మంచి మార్కులు రావాలి దానికోసం కాదు, ఆరోగ్యం బాగాలేదండి ప్రార్థన చేయండి దానికోసం కూడా కాదు, చెయ్యము అని కాదు. కానీ అసలు ఉద్దేశం అది కాదు. ఏంటి ఆ ఉద్దేశం అంటే, జీవితానికి ఒక పరిష్కారం. దేవుడు యోహానుకు వార్త 3వ అధ్యాయం 16వ వచనం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించి మనం బాగా బ్రతకడానికి డబ్బులు ఇవ్వలేదు, ఎక్కువ కాలం బ్రతకడానికి ఆరోగ్యాన్ని కూడా ఇవ్వలేదు. దేవుడు ప్రేమించి రక్షకునిచ్చాడు. ఆయన వంది విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా అనుగ్రహించాడు. కాబట్టి ప్రియులారా, మనం మూలవాక్యానికి వెళ్తే లూకా సువార్త 5వ అధ్యాయంలో పేతురుకు ఏసు ఎట్లాగ అర్థమయ్యాడో అలా మనకు అర్థమైతే పేతురు జీవితం మారినట్టుగా మన జీవితం మారుతుంది. పేతురు జీవితం ఏం మారింది, ఎందుకు మారలా? ఎక్కడో గలలీ సముద్రం చేపలు పట్టుకునే పనికి మారాడు. ఈరోజు ప్రపంచం అంతటికి ఏమైపోయాడు? పేతురు, సెయింట్ పీటర్, అపోస్టల్ పీటర్. ప్రపంచంలో పేతురు తెలియని ఎవరు? సంఘంలో, క్రైస్తవ సంఘంలో 400 కోట్ల మందికి పేతురు తెలుసు. ఇప్పుడో 2000 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడు. ఇప్పుడు దాకా మనం ఆ పేరును మర్చిపోలేకపోతున్నాం. ఆ పేరుకి అంత ఘనత వచ్చేసింది, విలువ వచ్చేసింది. చచ్చిపోయాడు కానీ ఎక్కడున్నాడు? యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేశాడు, ఇదిగో నాతో పాటు పునరుద్ధాన ముందు 12 సింహాసనాల మీద మీరు కూర్చుంటారు. చేపలు పట్టుకునేవాడే, బుర్ర బాగా పనిచేసింది, సరిగ్గా యేసును అర్థం చేసుకున్నాడు. జీవితం మారిపోయింది, విశ్రాంతి వచ్చింది, పరిష్కారం వచ్చింది. అంటాడు పేతురు ఒకనొక టైంలో, బాబు ఏంటి మా సంగతి ఏంది, ఏంటి మా సంగతి ఏంది? ఎంత బాగా ప్రభు మాట్లాడుతున్నాడు ఆయనతోటి, ఎంత బాగా మాట్లాడుతున్నాడు ప్రభు ఆయనతోటి. ఇగో నిన్ను వెంబడించాం కదా, మా సంగతి ఏంటి, మాకేం వస్తుంది చెప్పు అంటే ప్రభు ఒక మాట అన్నాడు పేతురుతో. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం పేతురు ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించి తినే. దయచేసి దయచేసి అర్థం చేసుకుందాం, అన్నిటిని వదిలేద్దాం, యేసుని గట్టిగా పట్టుకుందాం. ఈ సహవాసం అన్ని సంపాదించుకో, యేసును వాడుకో చెప్పడానికి కాదు. యేసును వాడుకోకూడదు, యేసును గుండెల్లో పెట్టుకోవాలి, యేసుని ఆరాధించాలి. వస్తువును వాడుకోవాలి. ఏమైపోయిందండి భక్తి అంటే, దేవుని వాడుకోవాలి. మరి గుండెల్లో ఏం పెట్టుకోవాలి? డబ్బును పెట్టుకోవాలి, బంగారం పెట్టుకోవాలి. బాగా దాచుకోవాల్సిందేమో డబ్బా, బంగారమా, ఏంది డిగ్రీ పట్టాలా, అదే దాచుకునేవి. బైబుల్ ఎక్కడో బయటపడైతే సరిపోద్ది, అలా పడి ఉంటది. దేవుడు అవసరం వచ్చినప్పుడు అప్పుడు పిలుస్తాం, అప్పుడు దాకా వెయిట్ చే, అప్పుడు దాకా నేను చాలా బిజీగా ఉన్నా, నాకు ఇప్పుడైనా పిలవాలనిపిస్తే సరివండి పిలిచినట్టుగా ఎక్కడ యేసు అంటాను, పరిగెట్టుకుని వచ్చేయాలి, నాకేం కావాలో చెప్తాను, రాసేసుకోవాలి, వెంటనే ఆ పని చేసేయాలి, ఎస్ మేడం మీరు చెప్పిన చేసేసానని చెప్పాలి, ఆ తర్వాత మళ్ళా పిలిచేదాకా బయట వెయిట్ చేయాలి. అదా యేసు సర్వెంట్, హీఈస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ ద కింగ్స్, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, పరలోకమందు భూమి యందు సర్వాధికారి, మృత్యుంజయుడు. హీఈస్ ద రిజరెక్షన్, హీఈస్ ద లైఫ్, హీఈస్ ద ట్రూత్. ఆయనే పునరుద్ధానం, ఆయనే జీవం, ఆయన ఒక్కడే రక్షకుడు, నీకు నాకు విమోచకుడు. అట్లాగే అర్థమవుతున్నాడా? పనుల్లోకి అర్థమవుతున్నాడా? పేతురికి యేసుక్రీస్తు ప్రభు రాగానే చేపలు బాగా దొరికితే ఇదిగో నాకు మళ్ళీ ఎప్పుడైనా కష్టం వస్తే పిలిస్తేనే ఇంకొకసారి వచ్చి మళ్ళీ చేపలు పట్టించి వెళ్ళిపోదు కానీ అన్నాడా? అలా ఎంత బాగా అర్థమయ్యాడంటే, మహాప్రభు నేను ఇప్పుడుదాకా నీ వైపు చూడకుండా దోణిని చూస్తున్నాను, వలలు చూస్తున్నాను, నా సీనియారిటీ చూస్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ చూస్తున్నాను, నేను రాత్రి అంతా ప్రయాసపడుతున్నాను, నువ్వు లేకుండా నేను కష్టపడుతున్నాను. ఎంత గుడ్డునో, ఎంత వెర్రునో, ఎంత పిచ్చునో నాకు అర్థమైంది. నాకు అర్థమయ్యా ఎంతకాలం నేను మీ మీద ఆధారపడలే, సిగ్గు అనిపిస్తుంది. వద్దులేదు ప్రభు, నా లాంటి వాడితో ఉండొద్దు. పాదాల మీద పడిపోయాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో అంటాడు చివరిలో మాట, 19:27, పేతురు ఇదిగో మే సమస్తాన్ని విడిచిపెట్టి నిన్ను వెంబడించి తిని మాకేమి దొరికిందని ఆయన అడగగా, నువ్వు నన్ను వదిలిపెట్టలేదు, నా కోసం మిగతా వదిలిపెట్టావు, నన్ను గట్టిగా పట్టుకున్నా కాబట్టి చెప్తున్నాను రాసుకున్నాడు 28. యేసు వారికి ఎట్లైనను, ప్రపంచ పునర్జన్మ ముందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనాల మీద ఆసీనులై ఇస్రాయేల్ 12 గోత్రాల వరకు తీర్పు తీర్చుదురు. నా నామం నిమిత్త అన్నదమ్ములైనా అక్క చెల్లెలైనా తండ్రినైనా తల్లినైనా పిల్లలనైనా భూములనైనా ఇండ్లైనా విడిచిపెట్టిన ప్రతివాడు, నా కోసం కోల్పోయిన ప్రతివాడు 100 రెట్లు పొందును, ఇదియుగాక నిత్య జీవాన్ని స్వతంత్రించుకొనును. నేనేం చెప్పడానికి ట్రై చేస్తున్నాను, ఎట్లాగే టీచర్ ఉద్యోగం చేసుకుంటూ, పంతులు ఉద్యోగం చేసుకుంటూ, పోలీసు ఉద్యోగం చేసుకుంటూ, ఉదయం లేవగానే క్యారేజ్ పెట్టుకొని ఓ పరుగో పరుగు, ఖాళీ లేని ఉద్యోగాలు ఎక్కడ దాకా పరిగెడతావు? ఎంతవరకు నీ ఉద్యోగం నీకు పరిష్కారం చూపిస్తుంది? ఎంతవరకు నీ తెలివితేటలు నీకు ఉపయోగపడతాయి? ఏదో ఒక రోజు చావొస్తే, గుండెపోటు వస్తే జీరో అకౌంట్, జీరో పాతేస్తారు తీసుకెళ్లి. ఎవ్వడికి అవసరంలా, ఎవ్వడు పట్టించుకోడు మనల్ని. పేతురుకు మారు మనసు వచ్చినట్టుగా ప్రభు పాదాలు పట్టుకొని ప్రభువును వెంబడించగలిగితే చావు కూడా గొప్ప వరం. భవిష్యత్తు బంగారు భవిష్యత్తు, నిత్య జీవం, అమరత్వం. ప్రకటన గ్రంథం 14:13 క్రీస్తునందు మృతునందు మృతులు ధన్యులు. వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సమస్త వ్యర్థమే. వ్యర్థమైన జీవితానికి అర్థం యేసుక్రీస్తు ప్రభు మీద ఆధారపడినప్పుడు, ఆయన పాదాన్ని పట్టుకున్నప్పుడు, ఆయన పాదాన్ని అంతా అర్థమే. కానీ వ్యర్థం కానిది ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58, కాగా నా ప్రియ సహోదరులరా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థం కాదని ఎరిగి, అదొక్కటే. రాత్రంతా ప్రయాసపడ్డాను ఎవరి కోసం? పొట్ట కోసం, తిండి కోసం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం ఆయన అంటాడు 13వచనం, భోజన పదార్థాలు కడుపుకు, కడుపు భోజన పదార్థాలకు నియమింపబడినవి, దేవుడు దానిని వాటిని నాశనం చేస్తాడు. పురుగులు పట్టే ఆహారం, చస్తే 3 దినాల్లో డీకంపోజ్ అయిపోయే బాడీ, మట్టి బాడీ, బాడీ మీద ఎంత ప్రేమ ఉందో, పొట్ట కోసం ఎంత ప్రాకులు ఆడుతున్నామో. రెండూ నశించిపోయేవే, రెండూ నశించిపోయేవే. నశించిపోంది ఎవరంటే దేవుడు. ఆయన చిత్రం చేసేవాడు కాబట్టి 19వ వచనంలో అంటాడు, మీ దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడింది, మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయముగా ఉండాలని మీరు ఎరగాలి. మీరు మీ సొత్తు గారు, విలువ పెట్టి కొనబడ్డారు. మీ దేహంతో దేవుని మహిమపరచండి, డబ్బును కాదు. మీ దేహంతో దేవుని సంతోష పెట్టండి, మిమ్మల్ని మీరు కాదు. పేతురు జీవితంలో ఆ ఒక్క డిసిషన్. లూకా సువార్త ఐదవ అధ్యాయం యేసుక్రీస్తు ప్రభుని చూశాడు, అద్భుతాన్ని చూశాడు. అద్భుతం దగ్గర ఏమర్థమైందంటే, చేపలు మీద మనసు వెళ్ళట్లా అద్భుతం చేసిన ప్రభు మీదకి మనసు వెళ్ళింది. 8 లూకా సువార్త 5:8 సీమోను పేతురు అది చూచి యేసు మోకాలు ఇతర సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోను, నేను పాపాత్మనని చెప్పాను. 9 ఎలాగనగా వారు పట్టిన చేపల రాసి కథడును అతనితో కూడా ఉన్న వారందరూ విస్మయం ముందరి బలు వెలిగిందట. అద్భుతానికి వాళ్ళ బలు వెలిగింది. యేసుక్రీస్తు ప్రభుని దేవుడికి అర్థం చేసుకోగలిగారు. 10 అలాగున సీమోనుతో కూడా కాని వారిని జబదే కుమారులకు యాకోబు యోహాను విస్మయం ముందిరి. అందుకు యేసు, భయపడకము, ఎప్పటి నుండి నువ్వు మనుషులు పట్టివాడు ఉంది అని సీమోనుతో చెప్పాను. 11 వచ్చిన అంటే చదువు, వారు దోనులను ధరికి చేర్చి సమస్తాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించిరి. యేసుని వెంబడించడం కొరకు అన్నిటిని కోల్పోయింది. చాలాసార్లు మన జీవితాలు ఏంటంటే, దేనికోసమో యేసును వదిలేస్తున్నాం, ఉద్యోగం కోసం యేసును వదిలేస్తున్నాం, డబ్బు కోసం యేసును వదిలేస్తున్నాం, పాపం కోసం యేసును వదిలేస్తున్నాం. ఆయన ఒక్కడే విశ్రాంతి ఇచ్చేవాడు, ఆయన ఒక్కడే నిత్య జీవాన్ని ఇచ్చేవాడు, ఆయన ఒక్కడే పరలోకాన్ని తీసుకెళ్లేవాడు, ఆయన ఒక్కడే దిక్కు, ఆయన ఒక్కడే రక్షకుడు. అన్ని వదిలి ఆయన గట్టిగా పట్టుకో. ఆయన వదిలేస్తున్నావు, అన్ని గట్టిగా పట్టుకుంటున్నావు, అన్ని గట్టిగా పట్టుకుంటున్నావు. డబ్బు మన ప్రాణాన్ని కాపాడలేదు, ఉద్యోగాలు మన ప్రాణాన్ని కాపాడలేవు. ఏసొక్కడే పరిహారి, ఏసొక్కడే మన జీవితానికి పరిహారి. మార్కు సువార్తలు ఆయన అంటాడు, మార్కు సువార్త 8వ అధ్యాయం 36వ వచనం, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకునుట వాడికి ఏం ప్రయోజనం? లోకమంతా ఉంది, ప్రాణం లేదు. అదే లోకం ఏం చేస్తుందంటే, ముక్కు మూసుకొని తీసేయండి, పాతేయండి, కంపు కొడుతున్నాడు అంటారు. సంపాదించుకున్న బంధువులు, మిత్రులు, భార్య, పిల్లలు ఎవరిని కావాలనుకుంటారు ప్రాణం పోతే? అలా కాకుండా 35వ వచనంలో ఆయన అంటున్నాడు, తన ప్రాణాన్ని రక్షించుకుని గురువాడు దాన్ని పోగొట్టుకును. నా జీవితాన్ని నేను బాగు చేసుకున్నానని చెప్పి ఎంత పరిగెడితే మాత్రం జీవితం నీ చేతిలో ఉంది. కాలం మన చేతిలో ఉందా? మరణం మన చేతిలో ఉందా? కాబట్టి ఎంత ట్రై చేసినా నీ వల్లగా అది బాగు చేసుకోవటం. మరి ఏం చేయాలి? నా నిమిత్తము, సువార్త నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకును. దేవుని కోసం ప్రాణం పెట్టు, దేవుని కోసం మనసు పెట్టు, దేవుని కోసం సమయాన్ని పెట్టు, దేవుని కోసం నీకు ఇచ్చిన తలాంతులన్నింటినీ అరగబెట్టు. ఖచ్చితంగా విశ్రాంతి, ఖచ్చితంగా నిత్య జీవం. భంగపడం, నష్టపోం. దయచేసి అర్థం చేసుకుందాం. దేని కొరకు ఈ యశబ్జ సహవాసం అంటే, దేవుడు అన్నిటికంటే విలువైనవాడు. దేన్నన్నా కోల్పోదాం దేవుణ్ణి కాదు. అన్నిటికి టైం ఇస్తున్నాం, దేవునికే టైం అవ్వట్లా. అన్నిటికీ గుండెల్లో చోటు ఉంది, దేవుడికి చోటు లేదు. మోసంలో బ్రతుకుతున్నాం. ఒకనొక రోజుకి వచ్చేసరికి ఏది మన ప్రాణాన్ని కాపాడలేదు. ప్రాణాన్ని కాపాడి పరలోకాన్ని తీసుకెళ్లి యేసుని వదిలేస్తాం కాబట్టి నష్టపోతాం, జీరో అయిపోతాం. జీరో అయిపోతుంది. పేతురు అంత వదిలేసాడు, యేసుని గట్టిగా పట్టుకున్నాడు. ఇప్పుడు దాకా మనం అన్ని గట్టిగా పట్టుకున్నాం, యేసుని వదిలేసాం. ఈ సహవాసం దేని కోసం అంటే ఆదివారం భక్తిలోంచి అన్నదిన భక్తుల్లోకి నడిపించడం కోసం. టీచర్లు మీకు బాగా లెక్కలు తెలుసు కదా, 365 రోజులు దేవుడు మనకిచ్చాడు. 52 ఆదివారాలు గుడికి వెళ్తే చాలా గొప్ప భక్తి చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాం. మీ స్కూల్కి 52 రోజులు స్కూల్కి వచ్చిన పిల్లోడికి మీరు అటెండ్ చేసేసి పాస్ చేస్తారా? వాడికి ఎగ్జామ్స్ పెడితే పాస్ అవుతాడా? 52 రోజులా? అసలు లీస్ట్ అటెండెన్స్ కదా, ఫెయిల్ కదా. మరి 52 రోజులు గుడికి వెళ్తే మన భక్తి జీవితం బాగుపడిపోద్దా? ఇలా అందాం, 365 రోజుల్లో 52 రోజులు భోజనం చేసి మిగిలిన 313 రోజులు పస్తులు ఉండి చూడండి మీ హెల్త్ ఎలా ఉంటుందో. ఎలా ఉంటుంది? బతుకుతామా? చస్తామా? చస్తాం. బైబిల్ ఒక మాట అంటుంది, జీవించుచున్నావని పేరు నీకు ఉంది కానీ అబ్బే నీ పలసు కొట్టుకోట్లా చచ్చిపోయాం. ఆదివారం భక్తి బైబిల్లో లేదు. ఆదివారంతో పాటు ప్రతిరోజు దేవుడితో గడపాలి, ప్రతిరోజు సంఘంతో గడపాలి, ప్రతిరోజు ఒకరినొకరిని రుక్కొల్పుకోవాలి. కీర్తన గ్రంథం మొదటి కీర్తన 2 వచనం, దివారాత్రులు ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ప్రార్థన ఎడతెగకుండా చేయాలి, సువార్త సమయమందు అసమయమందు ప్రకటించాలి. ఎక్కడుంది ఆదివారం భక్తి? ఎక్కడో మోసపోయాం. డైలీ వాక్, డైలీ ప్రేట్, దేవుడితో రోజు నడుద్దాం, దేవుని వాక్యం రోజు తీసుకుందాం, దేవుడితో రోజు ఉందాం. ఏ రోజు ఆయన పిలిచిన లోకాన్ని వదిలేసి ఆయన దగ్గరికి వెళ్దాం. లోకంతో ఉన్న లోకస్తులుగా కాక రక్షించబడ్డవారిగా దేవుని బిడ్డలుగా జీవిద్దాం. అలాంటి కృప దేవుడు నిజామాబాద్ టీచర్ సహవాసానికి మనందరికీ అనుగ్రహించను గాక. ఆమేన్.